சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே.
அத்யயன நிரதி, இது முக்கியம். రోజు చదువుకోవాలి. వేదాలు చదువుకున్నవాడు వేదాలు అధ్యయనం చేయాలి. మళ్ళీ ఇలాగే పురాణాలు విన్నవాడు ఏం చేయాలి? విన్నవాటిని గుర్తుకు తెచ్చుకోవాలి. ఓహో, నిన్న రోజున సంతోషం సగం బలం అన్నారు, ఈ రోజున పిసిరుగొట్టుతనం వద్దన్నారు, ఇవి గుర్తుకు తెచ్చుకోవాలి. ఏం చెప్పారండి గురువుగారండి అని బుర్రగొక్కుంటే ఉపయోగం ఏంటి? మళ్ళీ బయటికి వెళ్ళాక ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోవడమే అధ్యయనం. అలాగే ఈ పురాణాలు కథలు ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం, అలాంటి పుస్తకాలన్నీ చదువుకోండి ఒకటి రెండు సార్లు. అద్భుతమైన పుస్తకం తయారవుతుంది మీకు అదృష్టవశాత్తు. వండర్ఫుల్ కథలు, ఈ పురాణాల్లో ఉన్న ముఖ్య ముఖ్యమైన కథలన్నీ కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో విడుదలవుతుంది. ఏప్రిల్ ఫస్ట్ విడుదల, అది సేకరించి చదువుకో. అలాంటివి అధ్యయనం చేయాలి. మంత్రశాస్త్రాలు చదవాలి, లలితా సహస్రనామాదులు అధ్యయనం చేయాలి. అంతేగాని ఇంట్లో కూర్చుని అక్క నావాటం లేదు, అమ్మ నావాటం లేదు, నాన్న మంచాడు కాదు లేకపోతే అమ్మ మంచిది కాదు, ఇవన్నీ మరి జరిగేదాన్ని మనం ఎవడం ఆపలేము. అన్నిటికీ ఆ పరమాత్మనే నమ్ముకుని అధ్యయనం చెయ్యి, సుఖంగా ఉండు. దాంభికత్వములేమి, దంభం విడిచిపెట్టాలి, సింపుల్గా ఉండాలన్నమాట. అట్టహాసంతో పటాటోపంతో వస్తూ ఉంటే రాజాధిరాజ ప్రబల మార్తాండని పువ్వులు చల్లాలి నాకు, నేను వచ్చేటప్పుడు అందరూ పడిపోండి అని. ఏ దాంభాలు అక్కర్లేదు, ఒకవేళ సింపుల్గా వచ్చేయటమే, హాయిగా వచ్చేయడం. అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు ముందెవరన్నా ఉంటే నేను వినయంగా వెనకే ఉంటాను, తప్పుకోక్కర్లా. నేను వచ్చి అక్కడ నిలబడి ఉంటాను తప్ప నాకు కాళ్ళు కడుక్కోవడానికి సీట్ ఇవ్వండి ముందు ఇవ్వండి అని ఎవరన్నా అడిగానా? ఏనాడు అడగక్కర్లా. మంచివాళ్ళు అయితే గురువుగారు కడుక్కోండి ఇస్తారు, లేకపోతే వాళ్ళు కడుక్కున్నాక ఆ నీళ్ళు నా నెత్తి మీద చల్లిన తర్వాత అప్పుడు నేను చల్లుకుంటూ ఉంటాను. అంతే, ఏం చేస్తాం? వాళ్ళ పాదాలు కూడా పవిత్రమే, నిజం చెప్తున్నాను. ఇలా అన్నానని ఏమనుకోకండి. గుళ్ళోకి వచ్చాక వాడు మహాత్ముడికి ఎంత లెక్క నా దృష్టిలో. వాళ్ళు కాళ్ళు కడుక్కోగా వచ్చిన నీళ్ళు నా నెత్తి మీద పడితే నేను చాలా పులకించిపోతా. భక్తుల పాదరేణువులు, ఏం కృష్ణుడు అంతటి వాడు భక్తుల పాదాల కింద ఉండే దుమ్ము నెత్తి మీద చల్లుకుంటున్నాడు. కృష్ణుడి కంటే గొప్పవాడమా మనం? ఏమన్నా ఏం భయపడకండి, బాధపడకండి. గుళ్ళో ఎవరన్నా కాళ్ళు కడుక్కున్నాక ఆ నీళ్లు మీ నెత్తి మీద పడితే ఎంతో ఆనందపడండి, ఎందుకంటే వాడు గుళ్ళోకి వచ్చాడు. ఆ కాసేపు వాడు జ్ఞాని. ఆ గుడిలోంచి బయటికి వెళ్ళాక వాడు సామాన్యుడు అయితే అయ్యి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇది దంభం లేకపోవడం అంటే. దైన్యంబు వరయమి, ఎప్పుడు దైన్యం పొందకండి. డబ్బు లేనప్పుడు బాధపడకండి, పెళ్ళి అవ్వకపోయినా వెంగెట్టుకోకండి, డబ్బులు ఆస్తి పెద్దగా పెరగకపోయినా వెంగెట్టుకోకండి, ఇతరులు తిట్టుకున్నా వెంగెట్టుకోకండి, ఏ పరిస్థితులు వద్దు. కొంతమంది ఉత్తములు సాధకులే, కానీ అంతలోనే దైన్యం పొందుతారు. ఏమండి గురువు గారు, నేను ఏమన్నా మంచి పని చేస్తే పక్క వాళ్ళు నన్ను తిడుతున్నారండో అంటారు. తిడితే నీకేంటమ్మా, తిడితే నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు సాధకురాలివి కాదు అన్నాను నేను. అదే చెబుతున్నాడు ఇక్కడ. నీకు దైన్యం దేనికి? పొగిడితే నిన్ను పొగిడాడని ఆనందించక్కర్లా, తెగిడితే నిన్ను తెగిడాడనుకోకు. నువ్వు అజ్ఞానంలో ఎప్పుడు పడుతున్నావంటే పొగడతలేమో నావి అనుకుంటున్నావు, అప్పుడు వస్తుంది నీకు ప్రమాదం. తిడితే మాత్రం ఇతరులు అన్యాయంగా తిడుతున్నారనుకోకు. పొగిడినా తెగడినా సమానంగా తీసుకో, అది జ్ఞానం అంటే. అప్పుడు నీకు దైన్యం ఉండదు. ఒకళ్ళని లెక్క చేసేవాడు ఎప్పుడు సుఖపడ్డు, గుర్తుపెట్టుకోండి. ఆ విషయంలో నన్ను తీసుకోండి, టీవీ లెక్కలేదు. ఏ ఈ ప్రపంచానికి భయపడకండి, పరమాత్ముడికి భయపడండి. ప్రపంచం వల్ల నీకు వచ్చే నష్టం లేదు, ఎంచేత ప్రపంచం వాళ్ళు ఉంటే పోతుంది, కానీ పరమాత్మ శాశ్వతం. అలా ఉన్నవాడు ఎప్పుడైనా సుఖపడతాడు. అప్పుడు దైన్యం ఉండకూడదు. మా బతుకులు ఎలా పెడతాయో, మేమేమైపోతామో అని భయపడవలసిన అవసరం నీకేమిటి? నీ బతుకు నువ్వు నమ్ముకుంటే పరమాత్ముడిని వాడే జాగ్రత్తగా తీసుకెళ్తాడు. ఓపర భగవాన్ హై, నీచే హమ హై, మిడిల్ మే ఈ దిక్మాలస్ హై అని చేత పట్టించుకోకూడదు. అది మానవుడు దైన్యం పొందరాదన్నారు. టీవీగా ఉండు, దేనికి భయపడకు. ఇదిగో ఇటువంటి వాటిని ఆచరణలో పెట్టిన మహానుభావులు ప్రత్యక్షంగా ఉన్నారు. ఎవరు? కంచిపేటాధిపతులు. చూడండి, ఆయన ఎప్పుడన్నా జైల్లో పెడితే వెంగెట్టుకున్నట్టండి ఆయన. ఆ మహానుభావుడు అక్కడికి వెళ్ళి కూడా టీవీగానే ఉన్నాడు, చచ్చినట్టు లొంగింది జగత్తే. కాళహస్తి వెళ్ళినప్పుడు ఆయన్ని పాదాలు ముట్టుకోవడం కోసం లక్షల లక్షల మంది క్యూ కట్టారు. కాబట్టి ఎవడు దైన్యంతో ఉండడో వాడి పాద స్పరిశ కోసం ప్రజలు తహతహలాడతారు, పరమాత్మే వాడిని దిగి వస్తాడు, అక్కడికి వచ్చి రక్షిస్తాడు. పాండవులు శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా ఉన్నా తట్టుకున్నారుగా, కష్టాలు పడాల్సి వచ్చిందిగా, మరి తప్పదు. అది అనసూయ, అసూయ లేకుండా ఉండాలి. ఇతరుల గుణాలు ఎప్పుడూ మనకి చెడ్డవిగా అనిపించకూడదు. ఇతరులలో ఉండే ఏ మంచి అయినా మంచిగా సేకరించండి, అది చెడ్డ అందులో ఆపాదించకండి. మనకి ఎందుకు వచ్చింది చెడ్డ? చెడ్డ అనవసరం. ఒక వ్యక్తిలో గొప్పతనం ఉంటే ఆ గొప్పతనాన్ని మనం స్వీకరిద్దాం, చెడ్డ నెయ్యకెందుకు? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు లేకపోతే సృష్టి బతకదు. ఆయనలో వేడి కూడా ఉంది, ఆ వేడి కోసం తిట్టుకుంటామా? తిట్టుకోకూడదు. సూర్యుడు అనేవాడు ప్రాణశక్తి కలవాడు. వర్షం వస్తే ఒక్కొక్కప్పుడు కష్టం, కానీ వర్షం లేకపోతే లోకానికి నష్టం. వర్షములో ఉండే మంచి కావాలి, సూర్యుడిలో మంచి కావాలి, చంద్రుడిలో మంచి కావాలి, అలాగే మహాత్ముల్లో కూడా మంచి మనకు కావాలి. అందులో ఉండే లోపం లోపం నీవెంత, నీ బతికి ఎంత లోపం ఎత్తడానికి? ఎరా సూర్యుడా అని అనగలమా? అంటే నాశనం అవుతారు. సూర్యుడిలో ఉండే వేడిని తిట్టే అధికారం మనకి లేదు. సూర్యుడిలో గొప్పతనం స్వీకరించు, తిడితే నువ్వే భస్మం అవుతావు. అనహంక్రియాభియుక్తి, అహంకారం విడిచిపెట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అహంకారం ప్రమాదం, అనహంక్రియతో ఉండు. అది చాలా అత్యావశ్యక స్థితి. మానవుడికి పతనావస్థకి అహంకారమే మూలం. అహంకారం విడిచిపెట్టడమే జ్ఞానము అంటే. ఇంకా ఇవన్నీ ధర్మాలు, వీటితో అన్నిటికీ ఎప్పుడంటే ఏం చెప్పాడంటే అనే ధర్మమును కొనియాడమన్నాడు. ఎవడన్నా మంచివాడు ఉంటే ఆ మంచివాడిని పైకి తీసుకురావడానికి మీ ప్రాణం త్యాగం చేయండి. ఇప్పుడు మీరు చేసేది అదే. ఈ పురాణాలు నిలబెట్టడం కోసం వెన్నుదన్నుగా ఉంటున్నారు, అటు సూర్యుడు ఇటు పడిచినా పరిగెత్తుకొస్తున్నారు. ఇది ఇప్పుడు మీరు ధర్మ సంస్థాపన చేయడం అంటే. ధర్మ సంస్థాపన అంటే ఊ కూర్చోబెట్టి అక్కడ ఏదో చేయక్కర్లా. మన శాస్త్రాలను మనం కాపాడుకోవడమే ధర్మం. వేళకు వినడానికి రావడం, ఆ పౌరాణికుడి మీద ఏగ వాలకుండా చూసుకోవడం, ఆ వినే శాస్త్రాలకు ఇబ్బంది లేకుండా చూడటం, పరమతాలు ప్రబలకుండా చూడటం, ఇవే ధర్మం నిలబెట్టడం అంటే. అందుకే అన్నాడు, ధర్మము ఎప్పుడు కొనియాట, ధర్మమునే ఎప్పుడు కొనియాడుము. తర్వాత లక్షణం ఏంటి? నాస్తిక గోష్ఠి జనమి, అసలు నాస్తికులు జోలికళ్లకు. వేదాలు లేవు, దేవుడు లేడు, ధర్మం లేదు, పరలోకం లేదు, అవి లేవు ఇవి లేవని చెప్పే దుర్మార్గుల యొక్క మాటలు వినకోసలు వాళ్లతో స్నేహం చేయకు. వాళ్లతో స్నేహం కూడా ప్రమాదమే. వాళ్ళు తాము చెడి లోకాలను కూడా చెడిపేస్తారు. అందువల్ల అన్నిటికంటే నాస్తికులతో వాదం చేయకూడదు. దేవుడు లేడన్న వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నాడని నిరూపించడం నీకెందుకు? అసలు వాడి జోలికెళ్లకు, వాడికి దండం పెట్టకు, వాడికి నమస్కరించడమే మహాపాపం అన్నారు. నాస్తికం నాభి వాదయేత్, అంటే నాస్తికునికి నమస్కరించకు, వాడితో ఎక్కువ స్నేహం చేయకు, వాడి జోలికెళ్లకు, వాడికి నీకు రామ్ రామ్ ఓ దండం పెట్టొదిలే. ఒక వ్యక్తి దుష్టుడు మూర్ఖుడు నాస్తికుడు అని తేలినప్పుడు వాడితో తగాదా పడ్డం కంటే వాడి జోలికి వెళ్లకుండా వాడిని వదిలేయడమే మంచిదన్నారు. వాడిని త్యాగం చెయ్యాలి అన్నారు. ఎందుకని? క్రమక్రమంగా కొంపు ముంచుతారు వాళ్ళు, చాప కింద నీరులాగా. నాస్తికులు చేసే గొప్ప పని ఏంటంటే, ముందు మనం నమ్మం కానీ క్రమక్రమంగా వాడు ఏదో చెప్పగా చెప్పగా జాతకాలు లేవు, లేకపోతే దేవుడు లేడు, దెయ్యం లేవు, ఈ పూజ లేవు, అభిషేకాలు లేవు, ఆ అభిషేకానికి పాలు తగలేయడం కంటే పేదవాళ్ళకి పంచిపెట్టచ్చు లేంటే ఎక్కుతాయి మనకి, అవి ప్రమాదం తెచ్చి పెడతాయి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అందుకే నాస్తికుడితో అసలు స్నేహం చెయ్యకూడదు. రాముడు జావాలి అనే ఋషి వచ్చాడు రాముడి దగ్గరికి. ఏమయ్యా భరతుడితో వెళ్ళిపో, నువ్వు రాజ్యం నువ్వు పరిపాలించుకో, మీ నాన్నకి మాట ఇస్తే, మీ నాన్న చచ్చాడు కదా, చచ్చిన వాడి మాటకి విలువ ఏమిటి అన్నాడు. ఆ ఇవన్నీ ఏదో పొట్టపోషణ కోసం ఎవరో చెప్పారన్నాడు. అంటే వేదాలు లేవని అంటావా, చచ్చిపోయిన వాడి మాటకు విలువ లేదంటావా, చచ్చినవాడు స్వర్గంలో ఉన్న మాట నిజం కాదంటావా, ఇది నాస్తికవాదం, ఇంకోసారి చచ్చిన వాడి మాటకు విలువ లేదని అన్నావా, బాణం పెట్టుకొని చంపేస్తాను నేను, జాగ్రత్త, శిక్షించాల్సి వస్తుంది అన్నాడు రాముడు. కాబట్టి నాస్తికులతో స్నేహం చెయ్యను, చంపుతానన్నాడు ఆయన. నా ఆస్తి అమ్ముకోవచ్చు అని ఒక వ్యక్తి రాసి ఇచ్చాడు, వాడు చచ్చాడు అనుకోండి, వాడు రాసి ఇచ్చిన తర్వాత వాడు బతుకున్నప్పుడు సత్యం చెప్పాడు, అది అసత్యం. వాడు చచ్చిపోతే అది కొట్టేస్తాం ఏంటిగా, అది కుదరదు. అది సత్యం, చచ్చిన వాడి మాటకు విలువ ఉందంతే. కాబట్టి నాస్తికత్వం జోలికి ఎప్పుడు పోరాదు, వాళ్లతో స్నేహం చేయకూడదు. శీల సంరక్ష, తన లక్షణం తాను కాపాడుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాకు పురాణం చెప్పడం నా లక్షణం, వినడం మీ లక్షణం, మీ లక్షణాలు మీరు కాపాడండి. దానం చేయడం ఒక ఆవిడ లక్షణం, ఆ దాన లక్షణం ఆవిడ కాపాడుకోండి, పక్కవాళ్ళు చెబితే మానేయకండి. ఎవడి క్యారెక్టర్ వాడు కాపాడుకోవాలి. తీర్థ సంసేవ, ఇదో తీర్థయాత్రలు. చక్కగా మనం కాశీ వెళుతున్నాం, అంబాయాగం చేస్తున్నాం, ఈ తీర్థయాత్రలు చేయడం అనేది మానకూడదు. ఎవడేం చెప్పినా సరే, అటు సూర్యుడు ఇటు పడిచినా సరే తీర్థయాత్రలు చేయాలి. చేసేటప్పుడు ఒంటరిగా కదా వెళ్ళడం, చక్కగా మాబోటి వాళ్ళతో వెళితే ఉపయోగం. ఇన్ని వందల మందితో సామూహికంగా అనేక దివ్య కార్యక్రమాలు చూడొచ్చు, చేయొచ్చు. ఎప్పుడు తీర్థయాత్రలు సింగిల్గా వెళ్ళమని చెప్పలా, కలిసి వెళ్ళమంది. ఆ వెళ్ళేది కూడా సద్గురువులతో కలిసి వెడితే ఎక్కువ లాభం. ఎందుకని? నీవుగా నీవు వెడితే చేసిన దానికంటే గురువులు నీ చేత ఏది ఎక్కడ చేయించాలో చేయిస్తారు కాబట్టి. అందుకే ఇక్కడ తీర్థ సంసేవ అనేది గొప్ప శిష్టాచారంగా ఈయన చెప్పాడు. తీర్థాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. కాశీపతిసార్లు చూసాం కదండి, మళ్ళీ ఎందుకంటే అది అజ్ఞానం. ఎన్నిసార్లు చూసినా ఒకటి, నిన్న అన్నం తిన్నావు మళ్ళీ పొద్దున్న తినాలా, పొద్దున్న తిన్నావు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే గురువారం అండి వా ఇడ్లీ తింటాను, దెబ్బరొట్టి నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి నచ్చుకు తింటాను అండల్లా. అక్కడ మాత్రం పొద్దున్న తిన్నది సాయంకాలం, సాయంకాలం తిన్నది పొద్దున్న తింటాం. కాశీ దగ్గరికి వచ్చరికి కిందట ఏడాది వెళ్ళాం కదండి, ఫిబ్రవరిలో వెళ్ళాం కదండి అంటే అది అన్యాయం కాదు, ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళవలసిందే. అంటే దరిద్రంతో బాధపడితే అది వేరే విషయం, దారిద్ర్యం లోటు లేనప్పుడు వెళ్ళు. శౌచము అన్ని వేళలా శుచిగా ఉండు, పవిత్రంగా ఉండు. గుళ్ళోకి వచ్చాం స్నానం చేసావంటే చేసేసానండి, ఎప్పుడు నిన్నే చేశానండి, నిన్న చేస్తే వాళ్ళు స్నానం చేయతేటి, పొద్దున చేస్తే సాయంత్రం చేయాల్సిందే. గుళ్ళోకి వచ్చాడు చక్కగా స్నానం అంటే నెత్తికని అక్కర్లా, పవిత్రంగా రావాలి. పొద్దునుంచి సాయంకాలం దాకా వంటింట్లో అక్కడ తిరిగిన కారణం చేత ఒళ్ళంతా రకరకాలైన సువాసనలు వస్తాయి. ఈ సువాసనలు ఏమో టిక్ టిక్ అని కొట్టుకుని ఇవి ఇవి కలిపి రెండు రకాల విచిత్ర వాసనలు ఈ ప్రజలకు పంచిపెట్టమని ఎవడు చెప్పాడు అంటే, ఎన్ని పెర్ఫ్యూమ్స్ కొట్టుకున్నా శరీరం నుంచి వచ్చేవి పోతాయి. ఇవి తప్పనిసరి ఉంటాయి. పాపం కొంతమంది ఉంటారు ఏ రైస్ మిల్లో నుంచో హఠాత్తుగా రావాల్సి వస్తుంది ఇక్కడికి, ఏం చేస్తాం అప్పుడు? పొద్దున్నుంచి ఆడియాడు వస్తాడు, పురాణం మానేయకూడదు కదా, జూట్ మిల్లో పనిచేసి వచ్చాడు పాపం. అలాంటి వాళ్ళకి తప్పదు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు శుచిగా ఉండమన్నారు. శుచి అంటే నేను చెప్పింది బాహ్య శుచి కదా, అంతఃశుచి కూడా ఉండాలి. ఒక్కొక్కప్పుడు బాహ్య శుచి కుదరదు. ఒక ఆయన నిన్న చెప్తున్నాడు, వైజాగ్ నుంచి పొద్దున అనగా బయలుదేరి ప్రయాణమే మళ్ళీ ఇక్కడికి వచ్చాట, రత్నాచల్లో దిగి దిగ్గానే పురాణం అయిపోతుందేమో అని బెంగతో ఇక్కడికి వచ్చాడు. అలాంటి వాడు స్నానం చేయలేడు, కానీ గుళ్ళోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని పవిత్రంగా మనస్సును శుచిగా పెట్టుకున్నాడు. ఇది కూడా శుచే. కాబట్టి శౌచము అంటే వాళ్ళు అన్ని రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు కుదరనప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ మనస్సు నిర్మలంగా కథ వినాలనే కోరికతో వస్తే చాలు. సరే, కాళ్ళు కడుక్కోవడానికి వాటికి ఎలాగో ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి వీలున్నవాళ్ళు శుభ్రంగా ఐదారు బిందులు స్నానం చేసి బాగా సబ్బు పెట్టి తోముకొని మంచి బట్టలు కొట్టుకొని పెర్ఫ్యూమ్స్ కొట్టుకుని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ అటు ఇటు గంతులు వేయకూడదు. అఖిల భూతంబులందు దయార్ద్రుడగుట, సమస్త ప్రాణుల మీద ప్రేమ చూపించాలట, కోపగించకూడదనమాట, చంపేయకూడదు పట్టుకుని. ఈ చంపడం తినడం అనేవి జంతు లక్షణాలు. పులి ఉందనుకో ఎదురుగుండా లేడి కనపడితే దాన్ని చంపి తినేస్తుంది, మేక కనపడితే సింహానికి కోపం తినేయాలి. ఆ జంతువులు చంపడం అనేది జంతు లక్షణమే, పశు లక్షణం. మనకు అది లేదు. మనం మామిడి పండుతో బతకచ్చు, కొబ్బరికాయతో బతకచ్చు, అన్నిటితో బతకచ్చు. మనం పరకా 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 అని చేపను రాసేసి పామేసి దాన్ని వండుకు తినవలసిన అవసరం మనకి లేదు. కనుక మనం సాధ్యమైనంత వరకు వాటి విషయంలో ప్రేమ చూపిద్దాం. ఒకేసారి మారిపోవాలని నేను కోరను, కానీ క్రమక్రమంగా మారదాం. అయినా హింస ఏదో అహింస ఏదో చెప్పడం అంత తేలిక కాదు. సాధ్యమైనంత వరకు హింసతో బ్రతకకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయడమే అహింస. కాబట్టి అఖిల ప్రాణుల మీద దయ చూపించుము. మన మనస్సు కరిగిపోవాలి. ఎవరికైనా కష్టం వచ్చిందంటే, ఎవడన్నా డామ్మని పడిపోతే పడిపోతే పడిపోయాడు మనకెందుకులే పులిహార పోతుందేమో అని పరిగెత్తుకు వెళ్ళిపోక్కర్లా, వాడిని తోసేసుకోని. గుళ్ళోకి వచ్చేటప్పుడు కూడా అంతే, పక్క వాడిని రెండు చేతులతో పొడి చేసి వీడెళ్ళి దేవుడి దగ్గరికి దర్శనం చేసుకుంటే మెచ్చుకుంటట్టండి ఈయన? మెచ్చుకోడు. అందరం క్రమశిక్షణతో పెడదాం, ఒక్క సెకండ్ అటు ఇటులో పెడతాం, ఇంపార్టెన్స్ని బట్టి వదులుతాం మనం మనుషుల్ని. తర్వాత మితహితోక్తులు, హితం పలకాలి, మితం పలకాలి. తక్కువ మాట్లాడు, ఇతరులకు ఉపయోగపడే మాటలు మాట్లాడు. ఎక్కువ వాగి అందులో అన్ని పక్కవాడిని తిడుతూ, మా పక్కింటి ఆవిడ దొంగపీనుగండోయ్ అన్నావంటే నువ్వు కూడా దొంగపీనుగోని అంతో ఎంతో, లేకపోతే నీకు ఆవిడ దొంగపీనుగా ఎందుకయింది? హితం పలుకు, తక్కువ పలుకు. ఇతరులకు మేలు కలిగే మాటలే మాట్లాడు, ఇతరులకు హాని కలిగించే మాటలు మాట్లాడకు. పరిగెత్తుకొచ్చి ఇంట్లో పెళ్ళాన్ లేనప్పుడు మొగుడి దగ్గరికి వచ్చి, ఆ మొగుడి దగ్గర మీ ఆవిడ పొద్దున్న నుంచి వాడు ఎవరితోట స్కూటర్ మీద వెళ్ళిందని వీడికి మెల్లిగా అంటిస్తే వీడికి ఎంత మండిపోతుంది? ఆ కాపురం పాడు చేసే పలుకులు పలికేయకూడదు. అది అహితోక్తులు. హితమే పలుకుము, మంచి పలుకే మితమే పలుకుము. సంస్కృత మిత్రగుప్తి, ఇక ఆశ్రయించిన వాళ్ళని కాపాడాలి. నిన్ను నమ్ముకున్నావు, నువ్వే దిక్కు అనుకున్న వాడికి మంచి చేయడం కోసం ఏదైనా చేసి, నిన్ను ఆశ్రయించుకున్న వాడిని కొంప కొల్లేరు చేయకు. నిన్ను నమ్మాడు కాబట్టి వాడు మొత్తం ఆస్తి అంతా నీ పేరు మీద పెట్టుకుని వాడిని శరణాశనం చేయకు, వాడిని జాగ్రత్తగా చూసుకో. అయ్యి బాబోయ్ మీరే రక్షించాలండి బాబోయ్ అని వచ్చిందనుకోండి, నీ ఆస్తి అంతా నాకు స్టాంప్ మీద రాసి ఇచ్చే నేను రక్షిస్తానని ఆ తర్వాత కొంప ముంచేస్తారు కొంతమంది. అలా కాకుండా జాగ్రత్తగా కాపాడాలి. పెద్దలు నడుచుకుని చూపించారు, మనం కూడా ఆ మార్గంలోనే నడుచుకోవాలి. సనాతన భారతీయ సంస్కృతి ఇది. ఈ దానాది త్యాగాది గొప్ప విశేషాలు, దశదానాలు షోడశదానాలు ఇవన్నీ ఇందులో చెప్పారు. అసలు యజ్ఞం అంటే ఏమిటో చెప్పారు ఇక్కడ మళ్ళీ. అంటే యజ్ఞము అంటే సత్కర్మాచరణం. ఈ యజ్ఞములు పంచమహాయజ్ఞాలు, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మానవయజ్ఞం. బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం ఇవి రెండు అంతో ఎంతో చూస్తూనే ఉంటాం. అంబాయాగం బ్రహ్మయజ్ఞంతో సమానం. మామూలు ఇంద్రాది దేవతలకు మాత్రమే చేసేవి దేవయజ్ఞాలు. పితృయజ్ఞం అని ఉంటుంది, అది పితృదేవతలకి తద్దినాలు ఇవి పెట్టడం అన్నమాట. భూతయజ్ఞం సమస్త ప్రాణుల కోసం మనం చేసే త్యాగం, మానవయజ్ఞం. ఈ యజ్ఞములలో కూడా కేవలం అగ్నిహోత్రం ప్రజ్వలడమే కాకుండా సత్కర్మాచరణ చేయడము కూడా అందులోకి వస్తుంది. అందుకే వేదాలు చదవడం కూడా బ్రహ్మయజ్ఞం కిందే లెక్క చెప్పారు. వేదాధ్యయనము, సత్యం పలకడము, హితం పలకడము, ఇతరుల కోసం త్యాగం చెయ్యడము, ఇవి కూడా యజ్ఞాలలో భాగాలే. సమస్త ప్రాణులకి ఆహారాదులు ప్రసాదించడం కూడా యజ్ఞంతో సమానమే. అందుకే ఇప్పటికి కూడా భూతబలి అనే పేరుతో దేవాలయాలలో అన్ని చోట్ల దిక్కుల్లో కొంత కొంత అన్నం పెడతారు. ఈ అన్నాన్ని సమస్త ప్రాణులు స్వీకరిస్తున్నాయి, అది కూడా ఒక కరతువే. ధర్మవ్యాధుడు మాతృపితృ శుశ్రూష చేశాడు, అది యజ్ఞం. ఇప్పుడు ఆ రకంగా అది కూడా ఆయన గొప్ప యజ్ఞమే అన్నారు. విను శిష్ట చరిత కయ్యి కొన్ని అన్న సూయత నడవ నడవ అంతఃకరణం బున్న బొదలు నట్టి సమ్మదమనగా దుర్లభము సూవే అన్యపథములం. ఓ పుణ్యాత్ముడా, ఓ కౌశిక మహర్షి, నా మాట విను. సత్ప్రవర్తనతో ఉండడమే ఒక గొప్ప జ్ఞానం. మానవుడు ముందు ప్రవర్తన ఎలా ఉంటే లోకానికి తనకి శ్రేయస్సో ఆ ప్రవర్తన అలవరుచుకోవాలి. పెద్దలను గౌరవించడం, ధర్మకార్యాల మీద ఎట్టి పరిస్థితుల్లో చికాకు చూపించకుండా ఉండడం, అధర్మాల మీద విముఖత ప్రదర్శించడం, సాటి ప్రాణులను ప్రేమించడం, ఇవన్నీ సత్ప్రవర్తనే. ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఏడవకుండా ఉండడం అది ముఖ్యం. అసూయను విడిచిపెట్టమన్నాడు. అప్పుడు వచ్చే సంతోషం ఇంక దేనివల్ల వస్తుంది అన్నాడు. ఈ మంచి మార్గాల వల్ల వచ్చే ఆనందం ఇంక దేనివల్ల రాదు, కోట్ల వల్ల రాదు, రకరకాల భోగాల వల్ల రాదు. సత్ప్రవర్తన, అసూయ లేకుండా ఉండడం వల్ల వచ్చే ఆనందమే నిజమైన సంతోషం. ఇతర మార్గాలను అనుసరిస్తే ఈ సంతోషం రాదు. నాకు ఎప్పటికీ సంతోషం లేదు అని ఏడుస్తారే, నీకు ఎందుకు సంతోషం లేదు? నీలో అసూయ ఎక్కువ ఉంది, నీలో ఈ సత్కర్మాచరణ మీద ఆసక్తి లేదు, నీలో సత్ప్రవర్తన లేదు, అప్పుడే నీకు ఏడుపు వస్తుంది. నీలో అవి వస్తే నీకు ఆనందమే వస్తుంది. కాబట్టి ఇది నిజమైన అద్భుతమైన దివ్య మార్గం. ఇన్ని లక్షణాలు ఒక బోయవాడు చెబుతున్నాడు. అందుకే వ్యాధుడు కాదు, ధర్మవ్యాధుడు ఆయన. ఏది అనుసరించడం వల్ల మనస్సు ప్రశాంతత పొందుతోందో, దేనివల్ల నిత్యం జన్మ ధన్యమవుతోందో అది చేశాడు ఆయన, చేసి చూపించాడు ఆయన. ఆయన పెళ్ళాం కూడా ఉత్తమురాలు. మీ అమ్మ నాన్నకి దండం పెడితే నేను ఒప్పుకొని వాళ్ళు బయటికి గంటై విడబట్టుకుని నా నల్ల ఆవిడ వాళ్ళని పూజించని చెప్పింది. అందుకే ఆవిడ కూడా ఆనందం పొందింది. ఆ లక్షణాలలో వచ్చే ఆనందం దేనివల్ల వస్తుంది, దేనివల్ల రాదు. ఇప్పుడు ఒక గొప్ప మాట చెప్పాడు. నాయన, ఈ శిష్టాచారాన్ని నియమంతో ఒకరోజు చేయడం కాదు, రోజు అనుభవించు. ఈ నడవడికలో ఉండే దీక్షను స్వీకరించు. గురు శుశ్రూష సలిపి అనుక్షణం చెబుతాడు. శాస్త్రాలు మాత్రం ఇక్కడ మాత్రం గురుస్థానం ఇంక దేనికి రాదు. గురువునకు శుశ్రూష చెయ్యి, చాకిరీ చేయమన్నాడు. భక్తితో చెయ్యదు కూడా, నీకేదో లాభం కోసం చేయకు. గురువుల్ని కొందరు ఆశ్రయిస్తారు, ఆ గురువు వల్ల రూపాయి ఆశించి చేస్తారు, లేదా గురువు గారి వల్ల మనకి ఏదో లాభం ఉంటుందని చేస్తారు, దానివల్ల చేయకు. నువ్వు గురు శుశ్రూష వల్ల నేను బ్రహ్మజ్ఞానం పొందాలి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలనే ఉద్దేశం ఉండు. కపటత్వంతో గురువు దగ్గరికి చేరితే దానివల్ల మళ్ళీ ఎప్పుడొకప్పుడు ప్రమాదమే. గురువుని ఆశ్రయించేటప్పుడు కపటత్వం కాదు నీకు కావలసింది, నిష్కాపట్యం కావాలి. ఎక్కువ మంది శిష్యులు అలాంటి వాళ్ళే ఉంటారు. పెద్దవాళ్లలో ఆ జ్ఞానం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని, వయస్సు కొంత దాటిన తర్వాత, ఒక 40 దాటిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి కాపట్యం అవసరం ఉంది. ఈయన వల్ల మనం బయటికి రావాలి, ఈయన వల్ల మనకి ఏదో డబ్బు రావాలనే కోరిక ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళు, అందుకే వయస్సును కూడా దృష్టిలో పెట్టారు. ఈ గురువుని ఆశ్రయించటం వల్ల మనం బ్రహ్మజ్ఞానమును పొందుదాము, బ్రహ్మజ్ఞానమును పొందడం ద్వారా మోక్షం పొందుదాము అనే ఊహతో గురువుని ఆశ్రయించు అన్నాడు. అప్పుడు చేసే సేవ శుశ్రూష. కపట భావంతో గురువుని వల్ల మనం పైకి తెచ్చుకుందాం, గురువు వల్ల మనం పైకి వద్దాం, గురువు వల్ల మనం ఏదో లాభం పొందుదామనే ఆశతో వస్తే ఆ గురు శుశ్రూష నీకు పెద్దగా ఫలితం ఇవ్వదు. అందువల్ల గురు శుశ్రూష చెయ్యి, నిష్కపట భావంతో చెయ్యి, నిష్కాపట్య భావం వల్ల నీకు జ్ఞానం లభిస్తుంది అని చెప్పాడు. పరమ జ్ఞాన పరిపక్వం వైన చిత్తంబు తోడం కామ క్రోధ మహామకర సంకీర్ణయు విషయ జల పరిపూర్ణయునైన మోహ జలధి నస్కలిత ధైర్యంబను తెప్పంజేసి ఆశ్రమంబున విస్తరించి కృతార్థుండవగుమని మరియు నిట్లని అద్భుతమైనటువంటి బోధ చేసేసాడు ఆయన. నాయన, గురు శుశ్రూష వల్ల ఏమిటంటే గురువు నీకు గొప్ప వేదం ఇస్తాడు. అంటే వేదం అంటే అందరికీ వేదం అని కాదు, కొందరికి మంత్రం ఇస్తాడు. ఒక్క మంత్రాక్షరమే వేదం కదా మరి. దానివల్ల గురువు పరిచర్య వల్ల జ్ఞానం వస్తుంది. గురు శుశ్రూష వల్ల వచ్చేది ఏమిటంటే మనస్సుకి జ్ఞానం, బుద్ధికి జ్ఞానం. బుద్ధికి జ్ఞానం లేదండో, బుద్ధికి జ్ఞానం ఉంటే సాయంకాలం కాగానే పరిగెత్తుకుంటూ సినిమాకి పోదామా టీవీ సీరియల్కి పోదామా అని కొంతమంది మనస్సు ఎందుకు ప్రేరేపింపబడుతోంది? బుద్ధికి జ్ఞానం గురు శుశ్రూష వల్లే వస్తుంది, గురువుపదిష్ట మహామంత్ర అనుష్ఠాన క్రమం వల్ల వస్తుంది. బుద్ధికి ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు పండితుడు అవుతాడు. అప్పటి వరకు వాడు పండితుడు కాడు. పుస్తకాలు చదువుకున్న వాళ్ళంతా పండితులు అనుకోకండి. పుస్తకాలు చదువుకున్నటువంటి వాళ్ళకి మస్తకాలు కొద్దిగా పెరిగాయి. పుస్తక జ్ఞానం వల్ల పండితుడు ఎవడూ కాలేడని మహాత్ములు చెప్పారు. పోథి పడిపడి జగమువా పండితు భయానకోయ్ ఢాయి అక్షర ప్రేముక పఢేసు పండితు హోయ్ అంటాడు కబీర్దాసు. ఒరే, పుస్తకాలు చాలామంది చదివారా, చదివి 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 జగత్తెంతో వెళ్ళిపోయింది, కానీ ఎవడూ పండితుడు అవలా. ఎందుకు అవలా? ప్రేమ లేదు ఇతరుల మీద. నీకు ఇతరుల మీద ద్వేషం వచ్చింది అంటే నువ్వు పండితుడు ఎక్కడయ్యావు? ఏ ప్రాణిని చూచినా వాళ్ళని జ్ఞానులుగా భావించి, వాళ్ళని పరబ్రహ్మగా భావించి, వాళ్ళని ప్రేమించే తత్వం నీకు వస్తేనే పండితుడివి. అంచేత రెండున్నర అక్షరాలు, ఒకటిన్నర అక్షరాల ప్రేమ చదివితే, ప్రేమ అనే అక్షరాలు చూడండి, ప్రే అందులో ఒకటిన్నర మాత్రం ఉన్నది, మాలో ఒక రెండు మాత్రలు ఉన్నాయి, వెరసి అందులో మనకి రెండున్నర అక్షరాలు ఉన్నాయి. ఈ ప్రేమ అందరినీ పట్టి నడిపిస్తోంది. ఏ ప్రాణిని చూచినా వీడు మనలాంటి వాడే, వీడిని చంపకూడదు, వీడికి నాశనం కలగకూడదు, వీడికి ద్రోహం చేయకూడదు, వీరిని పైకి తీసుకొద్దాం అనే మంచి బుద్ధి కలిగితే, అందరినీ తనతో సమానంగా చూసుకోగలిగితే వాడు పండితుడు. ఇప్పుడు భగవద్గీత ఇదేగా చెప్పింది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవస్య పాకేచ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిలో, ఆవులో, హస్తిని అంటే ఏనుగులో, సునిచైవ కుక్కలో, శపాకేచ కుక్క మాంసం తినే చండాలుడిలో కూడా పండితాహ సమదర్శినహ, పండితులు ఒకే పరబ్రహ్మను చూస్తారు, అందరినీ తనతో సమానంగా చూసుకుంటాడు, ఎవ్వణ్ణి ద్వేషించడు. రాగద్వేషాలు రెండూ ప్రమాదమే. ఒకణ్ణి ప్రేమించి ఒకణ్ణి ద్వేషిస్తున్నావంటే నీలో బుద్ధిలో మార్పు ఉంది. ఎవడిని ద్వేషించద్దు, ఎవడిని వెర్రి ప్రేమగా చూడకు, కానీ నీతో సమానంగా చూసుకో. ఇది నిజమైన పాండిత్యం అంటే. ఆ జ్ఞానము కలిగిన పండిత మనస్సుతో సంసారం అనే సముద్రం మానవుడు దాటాలి. ఈ సంసారం దాటడానికి వీలు కాని భయంకరమైన సముద్రం. మామూలు సముద్రం అయితే పడవెక్కి దాటతాం, సంసార సముద్రం పడవలో దాటలేం, జ్ఞానంతో దాటాలి. ఆ జ్ఞానం మోహం ఉంటే రాదు. మోహం పోవాలంటే గురు శుశ్రూష ఉండాలి. గురు శుశ్రూష వల్ల అధ్యయనం వస్తుంది. అధ్యయనంతో మనస్సులో ఈర్ష్య పోతుంది. ఈర్ష్య పోతే అప్పుడు సుస్పష్టమైన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో పండితుడవుతాడు. పండితుడికి లోకంలో ఎవడు శత్రువు లేడు, అందరూ సమానమే. అప్పుడు వాడు సంసారం అనే సముద్రం దాటేస్తున్నాడు. సముద్రం దాటడానికి ఓడ, సంసార సముద్రం దాటడానికి గురు శుశ్రూష అనే ఓడ కావాలి. అందుకే గురు శుశ్రూషయా విద్య అన్నారు. ఆ మోహ సముద్రం ఎలాంటిది? ఇప్పుడు ఈ సంసారంలో మనకి వ్యామోహం అనే ఒక సముద్రం ఉంది. ఈ సముద్రంలో కామం క్రోధం అనే రెండు మొసళ్ళు ఉన్నాయట. సముద్రంలో మొసళ్ళు మింగుతాయి. ఈ మొసలైతే ఒకసారి మనల్ని మింగేసి వదిలేస్తుంది. కానీ మన మోహ సముద్రంలో కామక్రోధం అనే రెండు మొసళ్ళు ఉన్నాయి. ఈ మొసళ్ళు అనుక్షణం పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కోరికలు పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ కోరికలు తగ్గుతున్నాయి అండి. అనుభవించే కొద్దీ పెరిగేవి కోరికలు. అంతకంతకంతకీ పెరిగేది క్రోధం అంటే ఈ రెండు మొసళ్ళు చెరో పక్కన చెరోకాలు తలకాయ మింగేస్తున్నాయి అవి. ఇంద్రియార్థాలనే నీరుంది ఈ సముద్రంలో. ఇంద్రియార్థములు అంటే ఇంద్రియములు అనుభవించడానికి ఉండే లక్షణాలు. ముక్కుంది, ముక్కులో వాసన చూసే ఒక లక్షణం ఉందిగా, అది ఇంద్రియార్థం. కన్నుంది, కన్నులో చూడ్డానికి ఒక గుడ్డుందిగా, ఆ పాప లక్షణం, అది ఇంద్రియార్థం. అంటే చెవి ఉన్నంత మాత్రం చేత అందరికీ వినబడుతుందండి. చెవి ఉన్నంత మాత్రం చేత వినబడే పడమైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది మెషిన్ ఎందుకు పెట్టుకుంటున్నారు? చెవిలో వినడానికి పనికొచ్చే కర్ణవేరు పోయింది అక్కడ, అది ఇంద్రియార్థం. అంటే కన్నుండి కూడా చూడలేడు. అలా ఉంటారు కొంతమంది చూస్తున్నారు అనుకుంటే పాపం కళ్ళు లేవు వాడికి, లోపల అసలు గుడ్డు చూడడంలా, అది ఇంద్రియార్థం. అలాగే నాలుక ఉంది కానీ రుచి తెలియదు కొంతమందికి, మాట్లాడలేడు అంటే లోపల ఇంద్రియార్థం లేదు. రుచి చూడగలిగి మాట్లాడే శక్తినిచ్చేది ఇంద్రియార్థం. చర్మం ఉన్నా స్పర్శ లేదు కొంతమందికి, కుష్ఠరోగికి ఎంత కొట్టండి చర్మం మీద స్పర్శ ఉండదు, ఆ స్పర్శ గుణమే ఇంద్రియార్థం. ఇంద్రియములు వేరు, ఇంద్రియార్థములు వేరు. ఆ ఇంద్రియార్థములు అనేటటువంటి నీరే ఈ సముద్రంలో ఉంది. ఆ సముద్రం దాటాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం అనే పడవని గురువే ఇస్తాడు, ఇంకెవ్వడో ఇవ్వలేడు. ఎందుకంటే జ్ఞానమే గొప్ప ధైర్యం, అజ్ఞాన ధైర్యం కాదు. మూర్ఖత్వంతో చంపుకుంటావా, చంపుకొని కర్రేసుకుని అవతలవాడి మీద యుద్ధానికి వెళ్ళేవాడికి ధైర్యం ఉండే ధైర్యం ధైర్యం కాదు, అది ప్రమాదకరం. సంసారంలో ఉండే కష్టాలకి వెరవనటువంటి ధైర్యమే ఆ నిజమైన ధైర్యం. ఆ ధైర్యమే ఈ సంసార సముద్రం దాటించే పడవ. అప్పుడు నువ్వు ధన్యుడి అవుతావు అని అద్భుతమైన విశేషాలు చెప్పాడు. ఇంకా పవిత్రమైన ఆ విశేషాలు వినడానికి మళ్ళీ రేపు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిజః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.